சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
தர்மவியாத சரித்திரலோ பாகங்க கௌசிகுடு பரமபதிவிரத ஒகாமி பம்பகா జనక మహారాజు గారి నగరంలో మాంసంతో వ్యాపారం చేసుకునే ఒక బోయవాణ్ణి చూసి అతని ద్వారా ధర్మ విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మం ఎప్పుడూ సూక్ష్మం, ధర్మం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే శిష్టులు గొప్పవాళ్ళు దేనిని ఆచరించారో దానిని బట్టి మనం ధర్మాన్ని తెలుసుకోవాలి. ఎందుకని, వేదం తనంత తాను ఆవిర్భవించి కొంత సందేశం మానవుడికి ఇచ్చింది, నువ్వు ఇలా నడుచుకోండి. అది ఎప్పుడు ఆరితేరిన పండితులే తెలుసుకోగలరు. ఓ మాదిరి పండితుడికి ఇవి తెలియవు. ఆరితేరిన పండితులు వేదంలో ఉండే సారం గ్రహించి దాన్ని సూక్ష్మమైనటువంటి సూత్రాలుగా ప్రజలకు అందించారు. కొన్నేమో రాశారు, కొన్నేమో నడుచుకుని చూపించారు. వాళ్ళ నడవడికని బట్టి మనం నేర్చుకుంటాం. వాళ్ళ నడవడికనే ఆచారం అన్నారు. ఆచారం అంటే పెద్దల యొక్క నడవడిక, పెద్దలు చెప్పినవి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సొంత పెత్తనం చెప్పరుగా, శాస్త్రాన్ని తమ ఉపాసనా బలంతో కలిపి చెప్పారు. ఇవి శిష్టాచారాలు అని పిలువబడ్డాయి. ధర్మం తప్పకుండా నడుచుకునే మానవుడు శిష్టుడు. ఇప్పుడు ఉదాహరణకి, రేపు ఉంది ఫాల్గుణ మాసంలో గ్రహణానికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రేపు. ఈ శుక్రవారం నాడు కలువ పువ్వులు తామర పువ్వులతో అమ్మవారికి సరస్వతీదేవికి ఉపాసన చేస్తే చాలా మంచిది. ఇది శాస్త్రం, అది మానవ మాత్రుడికి తెలియదు. ఆ ఉపాసన బలం ఉన్నటువంటి వాళ్ళు చేశారు, దాన్ని చూశారు, దానివల్ల ఫలితం అనుభవించారు. అనుభవించిన ఫలితం తాము దాచుకుంటే వాళ్ళు బ్రహ్మరాక్షసులే పడతారు కాబట్టి ఇతరులకు చెప్పాలి. అలా చెప్పడం కోసం మానవులు ఎంచుకున్న మార్గమే ఈ శృతి స్మృతి. స్మృతులు అని పేరుతోటి పరాశరుడు, వ్యాసుడు, మహాత్ములైన ఇంకా ఎందరో జ్ఞానులు, మనువు కూడా ఆహరికి రాశాడు. వీటిని ఇలా నడుచుకోండి అని చెప్పే క్రమంగా చెప్పారు. వాటికే స్మృతి అని పేరు. అందులో మరి ముఖ్యంగా కలవు పరాశర స్మృతి. కలియుగంలో పరాశర స్మృతిని ఎక్కువగా ఆచరణలో పెడతాం మనం. ఈ శృతులు కాని స్మృతులు కాని ఇవన్నీ శిష్టాచారాలే. ఆ శిష్టాచారాలు ఎలా ఉంటాయో చెబుతున్నాను వినమని ధర్మవ్యాసుడు కౌశికుడికి చెప్పాడు. దానంబు సత్యంబు తపము యజ్ఞము ఆర్జవము కామలోభాది వర్జనం గురుజన శుశ్రూష క్రోధరాహిత్యంబు దమము సంతోషము అధ్యయన నిరతి దాంభికత్వములేమి దైన్యంబు వరయమి అనసూయ అనహంక్రియాభియుక్తి తలపంగాద్యమై తనరు ధర్మమ ఎప్పుడు కొనియాట నాస్తిక గోష్ఠి జనమి శేల సంరక్ష తీర్థ సంసేవ శౌచము అఖిల భూతంబులందు దయార్ద్రుడగుట మితహితోక్తులు సంశ్రిత మిత్రగుప్తి ఇన్నియును శిష్ట చరితంబులు యుద్ధ చరిత. మొదటిది దానం. తాను శ్రమించి సంపాదించిన ధనంలో ఈ వాట ఈ దైవకార్యానికి, ఈ పుణ్యకార్యానికి, ఈ సద్గురు సేవకి వినియోగిస్తున్నానని చేసేయడం దానం. అనేక గుణముల యొక్క సమాహారం శిష్టాచారం అంటే. శిష్టాచారం అంటే ఒక్క గుణం కాదుగా, చాలా గుణాలు కలిస్తేనే ఉంటాయి. ఇందులో ఒకటి, మొదటిది దానం. అన్నిటికంటే ప్రారంభావస్థలో ఉత్తమ స్థానం దానానికి ఇచ్చారు. దానానికి మించిన గొప్ప ధర్మం లేదు కనుక. దానం తర్వాత రెండవది ఏమిటి, అదిగో అది సత్యము. సాధ్యమైనంత వరకు నోటి నుంచి జరిగింది జరగబోయేది రావాలి తప్ప రెండోది రాకూడదు. అస్తమాటు చిన్ని చిన్ని వాటికి అసత్యాలు ఎందుకు పోనీ? గొప్ప గొప్ప వాటి కనుక్కోండి. సాధువులు కొన్ని మాటలు చెప్పారు, చిన్న విషయములు అశ్రద్ధ చేసి అసత్యంగా మార్చుకుంటే కొంతకాలానికి జీవితం వ్యర్థమవుతుంది. ఏమండి మీరు ఏమన్నా గుళ్ళో కడతారంటే ఆలోచిస్తాను, వీడికి వెళ్ళాలని ఉంది కానీ పక్కవాడికి చెప్పడం ఇష్టం లేదు అందుకని ఆలోచిస్తాను అని అన్నాడంటే అది అసత్యమే. నువ్వు అన్నం తింటావా? అది ఆలోచిస్తాను. అన్నం తినడానికి ఆలోచన ఏమిటి? తింటే తింటాను లేకపోతే తినను, ఉపవాసం ఉంటే ఉంటాను లేకపోతే లేదు, ఏదో ఒకటి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడమే ధర్మం. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలా, తాత్కాలికంగా అసత్యం మనకి ప్రయోజనం కలిగించినట్టు ఉంటుందేమో కానీ ఎప్పటికీ అసత్యం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. సత్యం సర్వకాల సర్వావస్థల్లో ఉపయోగం. మళ్ళీ దీంట్లో సూక్ష్మం భవిష్యత్తులో చెబుతాడు. ఒక్కొక్కప్పుడు అసత్యం కూడా సత్యం లాంటిది అనే విషయం భవిష్యత్తులో చెబుతాడు. కానీ యథాశక్తిగా సత్యమునే పలుకు. ఇంకా మూడవది తపస్సు. తపస్సు అండం ఏమిటి అంటే తపస్సు అలాగా శరీరములో ఉండే కోరికలను నిగ్రహించడం, మనస్సుని అదుపులో పెట్టుకుని వేద మార్గం ప్రకారంగా దైవధ్యానం చెయ్యడం, ఇంద్రియాలు మనస్సు నిగ్రహించడమే తపస్సు అన్నారు. మనస్సు కోతి లాంటిదని చెప్పుకున్నాం కదా, పదే పదే మనస్సుని కోతితోటి గుర్రాలతోటి పోల్చారు. కోతి ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి దూకుతుంది కానీ ఎక్కడా రెండు నిమిషాలు కూడా కోతి నిలకడగా ఉండదు. అలాగే మానవులు కూడా కోతులు లాంటి వాళ్ళే, వీళ్ళ మనస్సు నిలకడగా ఉండనివ్వదు. అందుకే చూడండి 5 నిమిషాలు నిలకడగా కూర్చోలేరు. గుళ్ళోకి వస్తారు, ఉపన్యాసానికి 5 నిమిషాలు కూర్చుంటే బయటికి పరిగెత్తాలి. మళ్ళీ ఎక్కడ స్థిరత్వం లేని బుద్ధి వస్తుంది. అందుకే కపాలిన్ భిక్షోమే హృదయ కపిం అత్యంత చపలం అన్నారు శంకరాచార్యులు వారు. ఓ పరమేశ్వర, కపాలం చేతిలో పుచ్చుకుని భిక్షాటనకి వెళ్ళే స్వామి, నా హృదయం ఒక కోతయ్యా, అత్యంత చపలంగా ఉంటుంది, నిలకడగా ఉండదు, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, స్థిరత్వం లేదు, అటు దూకుతుంది ఇటు దూకుతుంది. దీనిని నువ్వు భక్తి అనే తాడుతో కట్టేసి నీతో తిప్పుకో అని చెప్పాడు. ఇందులో ఒక చమత్కారం కూడా ఉంది. ముష్టాడు కూడా కోతిని ఆడిస్తే డబ్బులు వేస్తారు. శివుడు ఒక ముష్టి అట్ట, నువ్వు కోతిని ఆడించుకుంటూ తిరిగావనుకో, ఏ ఇంటికి వెళ్ళినా భిక్షాందేహి అంటే భిక్ష పడుతుంది. ఈ రోడ్డు మీద పరిగెత్తే పాప మామూలు కోతుల్ని స్వేచ్ఛగా తిరగనివ్వకుండా వాటిని బంధించుకో, వాటి వల్ల నీకు వచ్చే లాభం లేదు. నా హృదయం అనే కోతిని బంధించుకుపో. నా హృదయం అనే కోతిని నువ్వు ఆడిస్తే నీ మాట వింటుంది కాబట్టి నా జాతకం బాగుపడుతుంది అని ఒక అర్థం. ఈ కోతి నీ కూడా ఉంటే నీకు ముష్టి వస్తుంది, నీకు లాభం నాకు లాభం, తిప్పేసుకో అన్నాడు. కాబట్టి అన్నిటికంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడం, మనస్సుని నిగ్రహించడం, ఇది తపస్సు. ఆ తపస్సు అవసరము. చాలామంది ఇక్కడే బొట్లో పడతారు. సరిపోవట్లేదండి టైం ఉపన్యాసానికి అని అంటే నీ మనస్సు తపస్సులో లగ్నం కాలేదని అర్థం. ఎందుకు సరిపోదు? సినిమాకి కావాలంటే సరిపోతుందిగా సమయం. నీకు ఇష్టమైన వస్తువు అయితే ఇవాళ సరిపోవడంలా, ఇవాళ నువ్వు ప్రయాణం అవ్వాలనుకుంటే అయిపోవడంలా, ఈ పూట అన్నం తినాలి అనుకుంటే ఆ టైంకి తిరగటంలా, ఈ పూట రిజిస్ట్రేషన్ చేయించకపోతే నీ ఆస్తి పోతుంది అనుకుంటే పరిగెత్తుకుంటూ ఏ ఊళ్ళో ఉన్నా హైదరాబాద్ నుంచి ఏలూరు, ఏలూరు నుంచి హైదరాబాద్, మద్రాసు పరిగెత్తుకెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళడంలా. అంటే అక్కడ నీ మనస్సు లగ్నం అయ్యింది, ఇక్కడ నీ మనస్సుని నాటకం ఆడుతున్నావు, దీని మీద మాత్రం పెట్టడంలా. అందువల్ల నీకు సమయం సరిపోదు, కానీ లేకపోతే సరిపోదా? ఎన్ని పనులు చేస్తూ ఇన్ని పనుల్లో కాసేపు మనస్సుని ఇక్కడ లగ్నం చేయడానికి మాత్రమే సమయం సరిపోదు అనడం నాటకం అన్నమాట. కాబట్టి మనస్సును లగ్నం చెయ్యాలి. ఆ లగ్నం చేయడమే నిజమైన తపస్సు. ఆ తపస్సు వల్లే మోక్షం వస్తుంది. తర్వాత యజ్ఞం. క్రతువును ఎందుకు నిర్వహించాలో చెప్పారు. శ్రేయాంసి అన్నారు, అంటే శ్రేయస్సుల కొరకు. లోకానికి మనకు అందరికీ శ్రేయస్సు చేకూర్చడం కోసం క్రతువులు చేయాలి. క్రతువు లేకపోతే లోక శ్రేయస్సు లేదు, యజ్ఞం లేకపోతే వర్షాలు లేవు, యజ్ఞం లేకపోతే పంట లేదు, యజ్ఞం లేకపోతే పాడీ లేదు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు. మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురియ కసవు వసుమతి పెరగును. కసవు మేసి దేను గణము బ్రతుకు. అది యజ్ఞం చేయడం వల్ల లాభం ఏమిటి? దేవతలు సంతోషిస్తారు, దేవతలకు అధిపతి అని ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు సంతోషిస్తే ఏం చేస్తాడు? వాన కురిపిస్తాడు. వాన కురిస్తే ఏమవుతుంది? చక్కగా నదులు ప్రవహిస్తాయి, భూమి మీద జల సమృద్ధి ఉంటుంది, పంటలు పండుతాయి. పంటలు పండితే ప్రజలు సుఖంగా బతుకుతారు, తింటారు, తిరుగుతారు. పశువులు కూడా సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ పశువులు సంతోషిస్తాయి, పాలిస్తాయి. ఈ పాలు నెయ్యి మొదలైన పదార్థాలను మనకు అందజేస్తాయి. ఇందులో కొంత భాగం మళ్ళీ యజ్ఞానికి వాడాలి. ఇదొక నియమం. దేవతా సంతోషం కోసం తరచుగా అన్ని ప్రదేశాలలో ఎక్కడో చోట యజ్ఞం జరగాలి, జరగాలి, జరగాలి. కాబట్టి ఒకటి దానం, రెండు సత్యం, మూడు తపస్సు, నాలుగవది యజ్ఞం. నాలుగవదిగా ఎందుకు చెప్పాడు యజ్ఞం? మోక్షం కావాలంటే యజ్ఞం చేయాలి. అంచేత యజ్ఞం మోక్షస్థానం అన్నమాట ఏకంగా. ఐదవ లక్షణం ఆర్జవము, రుజు ప్రవర్తన. రుజువు అంటే సక్రమము. తిన్నగా నడుచుకుంటాంగా, ఒరే తిన్నగా మాట్లాడరా అంటే అక్కడ కపటత్వం మోసం లేకుండా ఉండడం. ఆర్జవం అంటే చక్కగా వంకర టింకర లేని బుద్ధితో సుఖంగా మంచి మార్గంలో నడుచుకోవడం. అదే దీనివల్ల విశ్వశ్రేయస్సు. రుజు ప్రవర్తన అంటే ఏమిటి? అస్సలు ఇతరులను మోసగించకుండా ఉండడం మొదటిది. రుజు ప్రవర్తనలో ఆర్జవంలో మొదటిది కపటత్వం ఉండకూడదు, ఎవరిని మోసగించకూడదు. మోసం వల్ల వచ్చేదేం లాభం లేదు. ఆ మోసం ఎప్పటికీ శాశ్వతత్వం కలగనివ్వదు. కాబట్టి నిష్కపట భావంతో హాయిగా మనస్సును అదుపులో పెట్టుకుని మాట్లాడు. లోపల కల్లా కపటం పెట్టుకోకూడదు. గురువులను తప్పనిసరిగా శుశ్రూష చేసి పూజించాలి. ఈ గురు పూజ అయిన తర్వాత ఏమిటి? క్రోధరాహిత్యంబు, కోపాన్ని విడిచిపెట్టడం. అమ్మో ఇది మరీ కష్టం. క్రోధం లేని శాంత స్వభావాన్ని ఆర్జించాలి మానవుడు. ఇంక మీ అంత శాంతస్వరూపులు నేను ఎక్కడ చూడలేదు. మహాత్ములు మీరు, మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా శాంతస్వరూపులుగా ఉన్నారో లేదో మాత్రం నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం శాంతంగానే కనపడతారు పాపం. ఆపై దమము తరువాయి లక్షణం. దమము శమము అని రెండున్నాయి. దమము అంటే బాహ్య ఇంద్రియాలను నిగ్రహించడం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ ఇంద్రియాల యొక్క గుణాలను అదుపులో పెట్టడం అన్నమాట. ఎదురుగుండా మంచి అద్భుతమైన పులిహార పెట్టారనుకోండి, ఎప్పుడు పురాణం అవుతుందో ఆ పులిహార తిందాం, ఆ పులిహార తిందామా అని నాలుక ఊరిపోతున్నప్పుడు అదుపులో పెట్టుకుంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఉన్నప్పుడే. ఏకాదశి శివరాత్రి ఉపవాసం ఉన్నప్పుడు ఎదురుగుండా దిబ్బరొట్లు నెయ్యి పెట్టినా అవి చూసి కూడా మనస్సు ఊరకుండా నీరసం రావడం లేదు అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టే. టీవీ సీరియల్ ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా సీరియల్ కేసు దృష్టి వెళ్లకుండా పురాణం మీదే దృష్టి పెడుతూ ఉంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టే. ఇంకా రకరకాల విషయాల్లో మనస్సును అదుపులో పెట్టుకోవాలి. బాహ్యేంద్రియ నిగ్రహం దమం. లోపల ఉండే ఇంద్రియాలు అదుపులో పెట్టుకుంటే అది అంతరింద్రియ నిగ్రహం, శమము అంటాం అన్నమాట. కొన్ని పైకి కనబడితే కొన్ని కనబడవు కదా, కనబడి కనబడని అన్నింటినీ అదుపులో పెట్టాలి. ఆ తర్వాత లక్షణం ఏంటి? సంతోషం. ఇది శిష్టాచారం. సంతోషం సగం బలం అన్నారు. సంతోషం సగం కాదు, పూర్తి బలం సంతోషమే. ఏది వస్తే దానికి ఆనందం అన్నమాట. ఆహాహా నాకు ఎంత వచ్చేసింది రే బాబు, పొంగిపోవాలి రోజు అలా పొంగిపోండి హాయిగా. ఒక్క పులిహారం ఎత్తికే పెట్టాడు అనుకోండి ప్రసాదంగా, మీకు ఎంత పెట్టాడో అని ఆనందపడిపోండి. ఉట్టి పులిహారకి చిన్నది చెప్పాను నేను, నా దృష్టిలో చిన్న చిన్నది మొదలు పెడతాం. ఇంక ఏది వస్తే దానికి సంతోషం పొందడం అనమాట. రాని దానికి ఆడవడం కంటే వచ్చిందానికి ఆనందించడం ముఖ్యం కదా. ఏదో రాలేదనుకోవడం కంటే 100 రూపాయలు వచ్చినందుకు ఆనందించు, 1000 రాలేదని ఏడవకు. ఉన్న 100 పోలేదని ఆనందించు, బయట నుంచి రాలేదని ఏడవకు అన్నాడు. ఈ పూట నాకు 1 రూపాయి రాలేదని ఏడుస్తున్నాడు ఒక ఆయన. వెంటనే ఏమి సమాధానం చెప్పింది వేదం? వారి పిచ్చాడా, 1 రూపాయి రాలేదని బాధపడకరా, నీ జేబులో 1 రూపాయి పోలేదని ఆనందించరా అన్నారు. ఒక్కొక్కప్పుడు మనం రాని దానికంటే పోయిన దానికి మరీ బాధ కదా, ఉన్నది పోతే మరీ బాధ కదా అంచేత పోనదానికి ఆనందించు. అది సంతోషం అంటే. సంతోషికాడే నిశక్రుడైన నశించు, నిర్ధనుండైనను నిద్రవోవు, సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకు నుసుజనులకును గర్వహీనులకును వినతులే నునర్తు అన్నాడు కృష్ణుడు. అంతటి వాడు ఒరే పిచ్చాడా, సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నశిస్తాడు. సంతోషమే నిజమైన బలం. సంతోషం వల్ల ఆనందం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, తపస్సు పెరుగుతుంది. సంతోషం లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. ఇంద్రుడంతటి వాడు కూడా సంతోషం లేకపోతే నశిస్తాడు. కటిక దరిద్రుడు ప్లాట్ఫారం మీద దర్జాగా నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? సంతోషం వల్ల. నేను ఎటువంటి వాణ్ణి? సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులే నొనర్తూ. నేను సంతోషంతో ఉండేవాళ్ళకు నమస్కరిస్తాను. ప్రాప్త లాభముదిత మానసులు అంటే తనకి లభించిన లాభమునకు ఆహాహా అని ఆనందించాలి. అది లేదు ఇది లేదని ఆడవడం కంటే ఈ మాత్రమన్నా ఉన్నాగా అని ఆనందించాలి. అలా తనకు లభించిన దానితో ఎవడు ఆనందం చెందుతాడో అటువంటి వాడికి నేను నమస్కరిస్తానంటున్నాడు పరమాత్ముడు. కృష్ణుడు దండం పెడతాట. కృష్ణుడి యొక్క నమస్కారం అందుకోవడం అంటే మాటల. ఈరోజు నుంచి మీరు వచ్చిన దానికి ఆనందించండి, మొదలెట్టండి, చూద్దాం. కొద్ది రోజులకి పరమాత్ముడు మనల్ని ఎంత ఆనంద పెడతాడో చూడండి. గర్వం లేని వాడికి, సుజనులకు, శాంతులకు నేను నమస్కరిస్తాను. అందువల్ల అన్నిటికంటే సంతోషం గొప్పది. 7 ఏళ్ళు గ్యారంటీ అన్నాడు ఫ్యాన్ కంపెనీ వాడు. ఫ్యాను పెట్టి కొన్నారంతా, కొన్న తర్వాత 5 నెలలు తిరగకుండా కంపెనీ ఎత్తారు. ఇక 7 ఏళ్ళు గ్యారంటీ ఏంటి? కంపెనీ ఎత్తేస్తే ఎప్పటికి కూడా మా అన్నగారింట్లో ఫ్యాన్ ఉంది. ఎక్కడుంది ఆ కంపెనీ అంటే కంపెనీ ఎక్కడుందో ఈ సృష్టిలో అడిగి తెలియదు. ఇంచేత ఇది ఇవాళ ఆర్జవం లేకపోవడం. ఇలా ఒక్క వస్తువు అని కాదు, అన్నిటిలోనూ అంతే. అప్పపప్ప, మహాభయంకరమైన కాపట్యం. తల్లి కొడుకుని మోసం చేస్తుంది, కొడుకు తండ్రిని మోసం చేస్తున్నాడు, తండ్రి తన భార్యని మోసం చేస్తున్నాడు, భార్య భర్తని మోసం చేస్తుంది. అందరూ మోసాలే, కపటత్వమే. ఎక్కడ రుజు ప్రవర్తన లేకుండా పోతుంది. ఇది కలి ప్రభావం. మరి వీళ్ళంతా ఎలాగా? వీలున్నంత వరకు చేయమంటున్నాడు. సాధ్యమైనంత వరకు హాయిగా ఉండు, మోసం లేకుండా ప్రవర్తించు. ఇదే నిర్మలత్వం అంటారు. ఈ నిర్మలత్వం మానవుడు తరించడానికి మూలం. తర్వాత ఏం చెప్పాడు? కామలోభాది వర్జనము. కోరికలు ఎక్కువ అవ్వకూడదు. కోరికలు లేకపోతే అసలు మానవుడు బతకలేడు కదా. కోరిక లేని జీవి ఎలా ఉంటాడు చెప్పండి? ఎవడన్నా ఈ సృష్టిలో అన్నం తినాలి, అదొక కోరిక. ఇల్లు కట్టుకోవాలి, అదొక కోరికే. మా కుటుంబం బాగుండాలనుకోవడం కోరిక. ఈ కోరికలు అవసరమే. కోరికలు వెర్రి తలలేయకూడదు. ఏలూరంతా నేనే కొనియాలి, ఇంకెవడు ఉండకుండా అందరూ బయటికి పోవాలంటే అది అన్యాయం. అది కామం అంటే అక్కడ వస్తుంది ప్రమాదం. నేను నా కుటుంబం తప్ప ఇంకెవడికి మా ఊళ్ళో ఇక చోటు ఉండకూడదు. కాంట్రాక్టులు నాకే ఉండాలి, డబ్బులు నాకే ఉండాలి, వ్యాపారం నాకే ఉండాలి, షాపులు నాకే ఉండాలి. ఇది ఒకటే భయంకరమైన కోరిక. ఆ కోరిక ప్రమాదం అంటున్నాడు తప్ప మామూలు లౌకికమైన ఈ వ్యవహారంలో ఉండే ఏ కోరికలు ప్రమాదం అని చెప్పలా. జాగ్రత్తగా ఉండాలి అక్కడ. కోరికలు ఎక్కువ అవ్వకుండా చూసుకో. ఇంకా లోభం. ఇక లోభం అంత భయంకరం లేదని నిన్న కూడా చెప్పుకున్నాం. అది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాడు. సద్గుణాలలో లోభము అంటే పిసిని కొట్టుతనం అదన్నమాట. ఆపై మోహం. ఇది కాదు అని తెలుసుండి కూడా అది అవును అనుకోవడం మోహం అట. అందులో తన విషయంలో తాను తప్పు చేస్తున్నానని ఎవ్వడూ అనుకోడు ఈ సృష్టిలో. అదే పెద్ద మోహం. జీవితంలో ఎప్పుడన్నా పొరపాటు తప్పు చేస్తాం మనం కూడా. తప్పు చేయకుండా ఈ సృష్టిలో ఎవడూ ఉండలేడు. కానీ తప్పు చేశానని అనుకుంటే మోహం నుంచి బయటపడతాడు. తప్పు చెయ్యలేదు, నేనెప్పుడూ తప్పు చెయ్యను అనుకోవడమే మోహం అంటే. శాశ్వతం కాని వస్తువు శాశ్వతం అనుకోవడమే మోహం అంటే. అందరికీ అనుక్షణం తెలుసు ఏవి శాశ్వతం కావని. ఈ భూమి నాదనుకుంటే భూమి పక్కు నవ్వుతుందిట. ఎందుకంటే పిచ్చి పీరుగా నీకు ముందు కొన్ని కోట్ల మంది వెళ్ళిపోయారా నాది నాదనుకుని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావని. మనది కానిదాన్ని మనది అనుకుంటున్నాం కాబట్టే. ఉండడం కోసం మనదనుకోవడంలో మనం ఇది శాశ్వతంగా నాది, నా కుటుంబానికే చెందింది, ఇది నా కష్టార్జితం అనుకుంటాడు ఈ పెచ్చపేరుగా. ఎవడి కష్టార్జితం కాదు. వాడి అనుగ్రహం ఉంటే ఈ భూమి కాసేపు నీ దగ్గర ఉంది. వాడి అనుగ్రహం లేకపోతే రేపొద్దున వాళ్ళు ఎవడదో. ఎంతమంది మన కళ్ళ ముందు ఈ భూమిని అనుభవించిపోయారు. ఎవడన్నా కోనా పట్టుకెళ్ళాడా? మందాతాచ మహీపతి కృతయుగోలంకార భూతో గతి సేతుర్యే నమోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాం తగగా ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతయః నామాపి నశ్రూయతే.
చాలా ఆశ్చర్యకరమైన లక్షణం ఒకటి ఉన్నది. కృతయుగంలో ఇంత గొప్పవాడు లేడు అనిపించుకున్న మాంధాత అనే మహారాజు గారి పేరు వాళ్ళు వినపడుతుందా? లేడు, ఆయనే వెళ్ళిపోయాడు. ఈ భూమి అంతా ఆయనే పరిపాలించాడు. నాది నాదన్నాడు ఈ భూమి. ఇవాళ ఆయన పేరే లేదు. ఆయన పట్టుకెళ్ళాల, ఇక్కడ వదిలేసే పోయాడు. ఏలూరు వదిలేసిపోయాడు, సాలూరు వదిలేసిపోయాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో ఇంత గొప్ప రాజు లేడు అనిపించుకున్న పరమధర్మపురుడు మహాత్ముడు శ్రీరామచంద్రుడు కూడా భూమండలాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఆయన భూమిని ఇక్కడే వదిలేశాడు. ఆయన కావాలంటే వైకుంఠానికి భూమిని చేత్తో వాలీబాలో ఫుట్బాలో పట్టుకుపోయినట్టుగా పట్టుకుపోగలడు. ఆయన వదిలేశాడు. రాముడే వెళ్ళిపోయాడు భూమిని వదిలి. ఇంకా ద్వాపర యుగంలో ధర్మరాజు వంటి రాజులు ఎందరో వెళ్ళారు, లెక్కే లేరు. ఇంతమందితో ఎవరితో అయినా భూమి వెళ్ళిందా? భోజ మహారాజు గారు ఈ శ్లోకం చెప్పి తన పినతండ్రితో, భోజ మహారాజు గారి చిన్నాన్న పేరు ముంజుడు. భోజుడు చిన్నప్పుడే భోజ మహారాజు గారి తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత చిన్నాన్నగారికి రాజ్యం వచ్చింది. ఈ భోజ మహారాజు తండ్రి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, నాయన తమ్ముడా, నా కొడుకు చిన్నాడు, 5-6 ఏళ్ల వయస్సు, నేను దిక్కులేని వాడిని చేసిపోతున్నాను. ఈ రాజ్యానికి నువ్వు గార్డియన్గా ఉండి తాత్కాలికంగా పరిపాలించు. నా కొడుకు పెద్దయ్యాక వాడికి విద్యాబుద్ధులు చెప్పించే వాడినే రాజుని చెయ్యి, నీ మీద నమ్మకంతో పోతున్నాను అన్నాడు. ముంజుడు అలాగే అన్నయ్యా అని మాట ఇచ్చాడు. రాజ్యానికి తాను వారసుడయ్యాడు. తన అన్నగారి కొడుకుని ఇచ్చిన మాట ప్రకారంగా బాగా చక్కగా చదివించాడు, పెద్ద చేశాడు. ఇంకా యువరాజుని చెయ్యాలి. అప్పటి వరకు బుద్ధి బాగానే ఉంది. తన అన్న కొడుకుని కన్న కొడుకులాగే ప్రేమించాడు, పెద్ద చేశాడు, విద్యాబుద్ధులు చెప్పించాడు, పరాక్రమవంతుడు చేశాడు. కానీ ఎన్నాళ్ళు అనుభవించిన రాజ్యం తమ్ముడు ఎందుకు పాలించకూడదు? మా అన్నగారు పుట్టినంత మాత్రం చేత అన్నగారు రాజ్యమా? అన్నగారి తర్వాత మళ్ళీ అన్నగారు కొడుక్కే ఇవ్వాలా అని కొంచెం బుద్ధి కలిగింది. దురదృష్టవశాత్తు ఏం చేయాలో అర్థం కాల మంత్రి బుద్ధిసాగరుడు అనేవాడిని పిలిచాడు. పిలిచి, ఇంతకాలం నా అన్న కొడుకుని కన్న కొడుకు కింద పెంచి పెద్ద చేశాను, రాజ్యం ఇవ్వాలంటే బెంగ ఉంది, ఇప్పుడు రాజ్యం ఇవ్వడం కుదరదు, వాడిని అడవికి తీసుకెళ్ళి చంపేసి ఆ కళ్ళు గుడ్లు పిక్కొచ్చి నాకు చూపించన్నాడు. బుద్ధిసాగరుడు కిక్కులు మనకుండా ఈ అబ్బాయిని తీసుకెళ్ళాడు. ఇంచేతంటే ఎదురు చెబితే ముందు వీడికి ప్రమాదం, రాజుగారికి ఎదురు చెప్పడం అంటే చాలా డేంజర్. ఈయన తెలివైనవాడు. ఈ కుర్రాన్ని అడవిలోకి తీసుకెళ్ళి, కుమారా, ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర చదువుకున్నావు, నీకు మంచి తెలివితేటలు నేర్పాను, రాజనీతి నేర్పాను, నేను మంత్రిని, ఇప్పుడు మీ చిన్నాన్నగారు రాజుగారు ఇచ్చిన ఆర్డర్ చూసుకో అన్నట్ట. అందులో ఏమనుంది, బోధుణ్ణి చంపేసి కనుగుడ్లు పట్టుకురా అనుంది. దాంతో భోజ మహారాజు నవ్వి, దానికే ఉంది, చంపేసేయి అన్నాడు. మా నా చిన్నాన్నగారు కన్న తండ్రితో సమానం. తండ్రి లాంటి ఆయన నా రాజ్యం కోసం నన్ను చంపాలనుకున్నాడు, నేను సంతోషంగా ఇచ్చేస్తున్నాను. బట్టి ఎవడంటాడు ఈ రోజుల్లో? ఎంత దుర్మార్గుడు అండి మా బాబాయ్, దుర్మార్గుడు, పాపాత్ముడు, పక్కవాడి మీద అభాండం వేస్తారు. ఆయన ఏమన్నాడు, తీసేయి తలకాయ, పీక్కుపో గుడ్లు, ఈ రాజ్యం అడిగి ఇచ్చేయి అన్నాడు. ఆ మంత్రి కళ్ళు తిరిగి, నీలాంటి వాడిని నేను ఎలా చంపగలనయ్యా వెర్రాడా, నిన్ను ఏదో రకంగా దాచేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను, అయినా అసలు నీ మనస్సు ఎలా ఉంటుందో పరీక్షించాను, నిన్ను చంపుకుని మీ బాబాయ్ బతుకుతాడా, నువ్వు చచ్చావని తెలిస్తే గుండెకి చస్తాడు రేపొద్దున, అంచేత మాట్లాడుకురుకో అని వీడిని తీసుకెళ్ళి ఓ చోట దాచేసి లేడు గుడ్లు పట్టుకెళ్ళాడు. ఇప్పుడు భోజరాజు గారు, మా చిన్నాన్నకి నేను చచ్చిపోతూ ఉత్తరం రాసిచ్చాను, నీ ఉత్తరం ఇవ్వండి అని ఒక తాటాకు మీద తాళపత్రం మీద రాసిచ్చాడు ఈ శ్లోకం. ఇప్పుడు నేను ఇందాక చదివింది. ఈ బుద్ధిసాగరుడు వెళ్ళాడు. ధారానగర తీసా, నువ్వు చెప్పినట్టే మీ అన్నగారు అబ్బాయిని చంపేశా, ఇదిగో గుడ్లు అనుమలు, చంపేశావా? కొంచెం మనస్సు చిక్కు ఉంది అతనికి. చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి చంపేశానంటే ఆ గుండె పట్టినట్టయింది. సరే, ఎలా చచ్చిపోయాడు? మామూలుగానే చచ్చాడు, ఏడ్చాడు అన్నట్ట. ఆయన ఎందుకు ఏడుస్తాడండి? సంతోషంగా చచ్చిపోయాడు, నేను నరికేశా. ఈ చీటి మీద పద్యం ఒకటి రాశాడండి, శ్లోకం మీకు ఇచ్చాడండి అన్నట్ట. ఆ శ్లోకం చదివాడు. మాంధాత చ మహీపతి కృతయుగోలంకారభూతో గతి. కృతయుగానికి అలంకారభూతుడు అనిపించుకున్న మహానుభావుడు మాంధాత, ఆ మహారాజు గారు చచ్చిపోయాడు, భూమి ఇక్కడే వదిలాడు.
చేతుర్యే నమోదౌ విరచిత క్వాసౌ దశాశ్యాంతక సముద్రం మీద వారధి కట్టాడు. ఇప్పటికి కూడా బ్రిడ్జి మొన్న ఎవడో తగలబెడదామని చూస్తే బ్రిడ్జి తీయాలనుకున్న క్రేన్ విరిగింది. అంచేత అంత అద్భుతమైన వారధి ఆయన కట్టింది. సముద్రానికి సేతువు కట్టి లంకానగరానికి వెళ్ళి దశాస్యుణ్ణి సంహరించిన రామచంద్ర ప్రభువు లేడు. ఏడి ఇంకా ద్వాపర యుగంలో యుధిష్ఠిర ప్రభుత్తులు ఎందరో వెళ్ళిపోయారు. వాళ్ళెవ్వరితోటి భూమిని మాత్రం పట్టుకెళ్లకుండా ఇక్కడే వదిలారు. చిన్నాన్నా, నువ్వు మాత్రం నన్ను చంపించి భూమిని ఏలుకుంటావు, నీ తర్వాత నీతో పాటు పృథివీ నూనం త్వయా యాస్యతి, నీతో మాత్రం తప్పనిసరిగా పూర్తిగా వచ్చేస్తుంది భూమి అని రాశాట. అంతే తలకాయ బాధేసుకుని కింద పడి ఏడ్చేశాడు. ఎంత పొరపాటు చేసేసాను, అయ్యో అయ్యో నా అన్న కొడుకుని చంపాను. జ్ఞానోదయం, ఆయన జ్ఞాని కాబట్టి మూర్ఖుడికి అయితే ఏం లాభంలా, చచ్చిపోయాడా అమ్మాయ్యా అనుకుంటాడు. శ్లోకాలు వాడికెందుకు, శోకాలు వాడికెందుకు. ఇప్పుడు ఆయన శోకం పెట్టాడు. అందులో ఆయన గొప్ప బాంబు పేల్చాడు. వాళ్ళెవరూ భూమిని పట్టుకెళ్ళరా, కానీ ఇప్పుడు ఈ భూమి మాత్రం నీతో మాత్రం వస్తుంది, అందుకేగా నన్ను చంపించావని అర్థం అన్నమాట. ఏమాత్రం బుర్రన్నవాడైనా అది వినగానే ఏమైపోతాడు. మహామంత్రి, మా అన్నగారు కొడుకుని చెప్పిన కత్తి పట్టరా, నన్ను నరికి, నీకు పుణ్యం ఉంటుంది, ఈ పాపానికి ఇంతకంటే ప్రాయశ్చిత్తం లేదని ఏడ్చాట. సత్యం సాధిస్తావయ్యా, నీ అన్న కొడుకుని నా మంత్రశక్తితో బతికిస్తే ఏం చేస్తావన్నట్టు. అంత పని చేస్తే రాజ్యం మీ ఇద్దరికి ఇచ్చేసి నేను తపస్సు చేసుకోవడానికి పోతాను, నీ కాళ్ళు పెట్టుకుంటాను, బతికించి నీ దగ్గర ఆ శక్తి ఉంటే అన్నట్ట. అప్పుడు ఆయన తీసుకొచ్చి అప్పగించాడు. బతికించావా? బతికించడం కాదు, నీ మాటని ఉల్లంఘించి బతికించాను అన్నట్ట. అప్పుడు ఆ ముంజుడు కన్నీళ్లు పెట్టుకుని అన్న కొడుక్కి రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత భోజరాజు గారు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో మనకి తెలుసు. కాళిదాసు లాంటి కవుల్ని పోషించాడు ఆయన. కాబట్టి ఎవడూ భూమిని కూడా పట్టుకెళ్ళలేడు, అయినా ఇదేదో ఉండిపోతుందనుకుని దీని మీద వ్యామోహంతో ఉండడమే అత్యంత భయంకరమైన వ్యామోహం. అందులోంచి బయటపడాలి. మదం, నా అంతవాడు లేడు, నేనేదైనా అదే, నేను ఏం చేసినా చెల్లుతుందనుకోవడమే మదం. ఇతరులను చూచి ఈర్ష్యపడ్డం. ఇవాళ సిటీ కేబుల్కి ఉత్తరం వచ్చింది, మంచి ఉత్తరం. అందులోనూ సందేహాలు రాశాక ఆఖరినే, మీ కార్యక్రమం చూసి కొంతమంది పెద్దలు ఈర్ష్యపడి చచ్చిపోతూ ఉంటారని రాసింది పాప భక్తురాలు ఆవిడ. అంచేతే అది మానవ లక్షణం. అదిగో ఆ కార్యక్రమం చూసి ఈర్ష్య పొందడం అంటే కర్మయోగం, అది యోగం. దానికి ఏం చేస్తాం, ఆవిడ ఉండబట్టలేక ఉన్న విషయం కొండ బదులు కొట్టినట్టుగా ఆ ప్రజానీక యొక్క బాధ అంతా ఉత్తరంలో రాసి మారేశారు. అది రేపో మాపో ఎల్లుండో చదివేటప్పుడు వస్తుంది. మాత్సర్యం మానవ సహజం అని చెబుతున్నాడు ఇక్కడ. మాత్సర్యం మానవులకు వచ్చి వస్తూ ఉంటుంది. ఆ మాత్సర్యాన్ని ఉజ్జగించాలి, అదుపులో పెట్టుకోవాలి. తల్లి తండ్రి వీళ్ళని పూజించాలి. గురుజన శుశ్రూష, గురువుల్ని ప్రాణమిచ్చైనా సరే శుశ్రూష చెయ్యాలి. గురు సేవ మహాభాగ్యానికి నోచుకోవడం కూడా ఒక మహాతపస్సు చేశారు కాబట్టి. ఇప్పుడు వరుసగా మళ్ళీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. దానం ఒకటి, రెండు సత్యం, మూడు తపం, నాలుగు యజ్ఞం, ఐదు సక్రమ ప్రవర్తన, రుజు ప్రవర్తన. తర్వాత కామం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, వీటిని విడిచిపెట్టడం. ఆ తర్వాతి గురుజన శుశ్రూష. ఇది ఎన్నో లక్షణం అంకెలు వేసుకోండి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.